शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये.
ఈ శరీరం తోటి ఉత్తరలోకానికి వెళ్ళడం ఎంత అదృష్టం. ఒకవేళ శరీరం విడిచిపెట్టి వెడితే తిరిగి రాడు. ఇతడు బతికున్న రోజులలో వీడి పాదములు పట్టుకున్న వారి పాపాలు పోతాయి. మన పాపాలు పోవడానికే గురువుల పాదాలు పెట్టుకుంటున్నాం. అందులో గొల్వపత్రంతో పూజించే వాడి పాదాలు పట్టుకుంటే ఇంకా గ్యారంటీ కార్డు, వాడికి పాపం పోతుంది. వాడు జీవన్ముక్త వైద్యాని, వాడు జీవన్ముక్తుడు. బతికుండగానే శరీర భ్రాంతి లేని వాడు అవుతాడు. జ్ఞాని శివస్వరూపుడు, శివయేవన్న సంశయక, ఆయనే శివుడు, సందేహం లేదు. సత్య దర్శన మాత్రేణ భుక్తిర్ముక్తిశ్చ జాయతే. నిత్యం బిల్వపత్రములతో రోజు పార్థివలింగాన్ని పూజించేవాడు దర్శనం చేస్తే ముందు భుక్తి, ఆ తర్వాత ముక్తి, రెండూ వస్తాయట. యహపరములు రెండూ వస్తాయట. పార్థివలింగాన్ని చేసి నిత్యం పూజిస్తే అటువంటి వ్యక్తి శివుడే. ఇంక వాడికి శివుడికి తేడా లేదు. శివుడితో శివలోకంలో శాశ్వతంగా ఉంటాడు. ఏది ఏమైనా మానవుడు, వాడు ఎవడైనా సరే శివలింగాన్ని పూజించాలి. పార్థివలింగాన్ని పూజించడానికి ముందు స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని బ్రహ్మయజ్ఞం అనే పేరుతోటి ఈ మొత్తం దేవతలకు తర్పణాలు ఇచ్చేసి విభూతి రుద్రాక్ష ధారణ చేసి పూజ చేస్తేనే సంపూర్ణ ఫలితం వస్తుంది. భస్మధారణం లేకుండా ఎంతో కొంత గుర్తుపెట్టుకోండి, విభూతి పూసుకోండి, రుద్రాక్ష వేసుకోండి. చాలాసార్లు చెప్పాను, రుద్రాక్ష వేసుకోండి. ఒకటో రెండో మూడో మీ ఇష్టం, మీ ఓపికను బట్టి. రుద్రాక్ష మాత్రం ఎవరు చెప్పినా మానవుతో తీయద్దు. ఒకసారి వేసుకుంటే ఇంకా మీకు శాశ్వతంగా శరీరంలో అవయవం. ఇంత వేసుకోండు అని ఏం చెబుతూ అంటే వద్దన్నాడండి వాడు అవడం అంటే ఇంక ఎన్నిసార్లు చెప్పండి, నేను మాత్రం చెప్పి చెప్పి తీసుకొస్తుంది అనమాట. అంటే శాశ్వతంగా ధరించండి. ఈ పూజ సంపూర్ణ పూజ అవుతుందన్నమాట. ఇంకా పార్థివలింగ పూజ ఎక్కడెక్కడ చేస్తే ఎక్కువ లాభమో చెప్పాడు. నదీ తీరే, నదీ తీరములో గొప్పది. తటాచేచ, చెరువుల దగ్గర. పర్వతే, పర్వతం దగ్గర. కాననేపిచ అడవులలో కూడా. శివాలయే, ఇంకా శివాలయాల్లో ఎక్కడెక్కడ. ఇదేమి లేకపోయినా శుచవు చేసే, కాస్త శుచిగా పవిత్రంగా ఉన్నది. అంటే మలమూత్రాలు విసర్జించే స్థలంలో కాకుండా ఇటువంటి ఏ ప్రదేశంలో అయినా సరే పార్థివలింగాన్ని పూజించండి. మట్టిని కొంచెం పవిత్ర ప్రదేశం నుంచి తీసుకురండి. పొలాల్లో మట్టికి ఎప్పుడు పవిత్రత ఉంటుంది, ఎందుకంటే తరచుగా అక్కడ ధాన్యం పండుతుంది కనుక. ధాన్యం పండిన మట్టి మంచిది కనుక. నల్లరేగడి మట్టి శ్రేష్టం. ఆ మట్టి పట్టుకొచ్చి దానిని శుభ్రంగా నీళ్లలో కలిపి రాళ్ళు చెత్త ఉంటే ఏరు తీసేసి ముళ్ళు పెంకులు ఇలాంటివి లేకుండా చేసి ఆ తర్వాత ఆ మట్టిని శుభ్రంగా నన్నగా తయారు చేసి దానికి కూడా విభూతి వాడండి. ఇక్కడ మట్టి ఎవరెవరికి ఏ మట్టి తొందరగా ఫలిపిస్తూ చెప్పాడు. బ్రాహ్మణులకి తెల్ల మట్టి, క్షత్రియులకి ఎర్ర మట్టి, కొంచెం ఎర్రగా ఉంటే కంకర టైపులో. వైశ్యులకి కొంచెం పచ్చగా ఉన్న మట్టి, కొంచెం ఆకుపచ్చదని వస్తుంది సరే, ఆ మట్టి అయితే తొందరగా కోరికలు తీరుస్తుంది. శూద్రులకి బాగా నల్లగా ఉన్న మట్టి అయితే తొందరగా వ్యవసాయంలో ఫలితం ఇస్తుంది. ఇది చేయటం మంచిది. ఫలితం కోసం మట్టిలో కొంచెం తేడా చెప్పాడు. ఎందుకనంటే శరీర తత్వం ఎలాగో మట్టి కూడా అటువంటిది. శరీర తత్వాన్ని బట్టి మందు ఎలా ఇస్తాడో, ఒక్కొక్కడికి బీపీ ఉండదు ఒక్కొక్కడికి ఉండదు ఇలాగా, ఆయా వ్యక్తులను బట్టి మట్టి చెప్పాడు. ఇవి ఎక్కువ ఫలిస్తాయి. లింగం నిర్మించడం కోసం మట్టిని కొంచెం జాగ్రత్త అయిన ప్రదేశంలో తీసుకున్న తర్వాత మట్టి ముద్ర చేసి పిచ్చికి శివలింగం చేసినంతసేపు కూడా నమశివాయ నమశివాయ లేక శివ సాంబ శంభో ఇలా అనుకోవాలట. ఏమైనా మొహం మండ మట్టి పెసకవే అని కోడంలో తిడుతూ మట్టితో శివలింగం చేయకూడదు. ఎందుకనంటే ఆ మట్టి సాక్షాత్తు శివస్వరూపం గనక. తిడుతూ లింగం తయారు చేస్తే ఆ లింగము చిట్లు పోతుంది, ఫలితం ఉండదు ఎక్కువ. కాబట్టి శివ శంభో అనుకుంటూ చెయ్యాలి. నీటితో దీనిని శుద్ధి కూడా చెయ్యాలి. మెల్లమెల్లగా చేయమని నడిపోయినంత అని బాధేయకూడదట. దాని కొంచెం మెల్లమెల్లగా చేయమన్నాడు. ఇంత ఎందుకు చెప్తున్నట్టు గట్టిగా ఏదో చేయమన్నాం లింగం అని చెప్తే ఆ పడగ వేసేసి బాగా చపాతీ పిండి కొట్టినట్టు కొట్టేయమల్లా. అందుకని ఇక్కడ ఏం చెప్పండి, తనైహి తనైహి మెల్లమెల్లగా తీయాలి లింగాన్ని. చక్క కంటి పాపకి స్నానం చేయించాక మెత్తగా గుడ్డతో తుడిచి బట్టలలా కడుపుతాం. ఏం చిన్నది, చిన్నపిల్లాడు కదా, చాలా జాగ్రత్తగా చూస్తాం. అలా చూసుకోవాలట. ఇంకా వీలుంటే వేదమంత్రాలు చదువుకొని చదువుతారు, లేదా పంచాక్షరీ మంత్రం చదువుకోవచ్చు, ఏకబిల్వంశివార్పణలు లాంటి శ్లోకాలు చదువుకోవచ్చు, ఏమైనా పాటలు పాడుకోవచ్చు, ఇవన్నీ చేసుకోమన్నాడు. అవకాశం ఉన్నవాళ్ళు నీలగ్రీవాయ మొదలైనటువంటి నమో నీలగ్రీవాయ చ ఈ మంత్రాలతో చేయటం మంచిదండ. తర్వాత లింగం తయారు చేశాక కాస్త నెయ్యి చల్లాలట, ముందు నెయ్యి, ఆ నెయ్యి అయ్యాక దాంతో ప్రతిష్ట చేసుకుంటాం ఎక్కడో ఒకటి అభిషేకానికి. ఆపై ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార, తేనె ఇలా పంచామృతాలతో జలంతో అభిషేకం చేసి అభిషేకానంతరం తీర్థం తీసుకుని ఈ వామదేవాయ నమో జ్యేష్ఠాయ వంటి ఆ పంచసూక్తులతో కానీ లేదా పూర్తిగా మహన్యాసంతో కానీ కనీసం నమ్మక చమకాలతో కానీ ఏదో దాంతో చెయ్యాలి. ఏ మంత్రతంత్రములు తెలియని వాడు వెంగెట్టుకోకర్లా. ఎందుకని, శివ అనుకో, రుద్ర, మృడ, భవ, అభవ ఇలా నామస్మరణతోటే సంతోషిస్తాడు ఆయన. ఇక కొన్ని పూజా విధానాల్లో కొన్ని నామములు చెబితే తొందరగా ఫలితం వస్తుంది. ఆ ఫలితాని కోసం కొన్ని నామాలు చెప్పాడు. ఓం హరాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం చోళపాణయే నమః, ఓం పినాకృతే నమః, ఓం శివాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం మహాదేవాయ నమః. ఈ నామములు ఉన్నాయి, ఇవి శివుడి యొక్క అష్టమూర్తులు అవుతాయట. అందుకని ఈ ఎనిమిది నామములతో చేయటం ఉత్తమోత్తమం. తర్వాత పూజా ద్రవ్యముల విషయంలో నీకు ఎంత శక్తి ఉంటే అంతే చెయ్యి, అనవసరంగా ఎగరకు, లేని దాని గురించి వెంగెట్టుకో. దొరికాయా సరే సరే, ఏమీ లేకపోతే నీ మనస్సు ఒకటే కోరుకుంటాడు ఆయన. పార్థివ పూజ అయ్యాక భక్తుల చరిత్రలు చెప్పుకోండి కాసేపు. లింగం అయిపోయాక కథలు, మంచి మంచి భక్తులు ఉంటారుగా, భక్త కన్నప్ప, సాలెపురుగు, పాము, ఏనుగు, నందుడు, మీ అందరూ భక్తులే, మీ కథలు, నా కథ, ఇవన్నీ చెప్పుకోండి. తర్వాత ఎక్కువ లింగాలు చేస్తారు, సహస్రలింగార్చన, లక్షలింగార్చన, అప్పుడు అన్ని లింగములు ఒకే సైజులో ఉండేలా చూడాలి. ఒకటేమో అంత లింగం, ఒకటి చూస్తే ఇంత లింగం, మళ్ళీ ఒకటి ఇంత, ఇలా కాకుండా సాధ్యమైన తరుగు. మరీ అంత ఖచ్చితంగా ఎవడో కొలతలేయలేడు, కానీ ఇంచుమించు సైజు సమానంగా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఒక బొటన వేలంత చేయడం మొదలెట్టే అనుకోండి, అన్ని బొటన వేలంత ఉండేలా చూసుకోండి. లేదా ఇంకా సగం బొటన వేలంత పెడితే అంతే పెట్టండి, నువ్వు ఎంతంత లింగం తయారు చేస్తే అలా ఉండేలా చూడండి అనమాట. ఎందుకంటే చూస్తూ ఉంటాం సహస్రలింగం చేసేటప్పుడు కళ అది కూడా. ఒక్కొక్కడు ఇంతంత చేసి ఒకటి, ఒకడేమో పక్కన మళ్ళీ చిన్నది చేసి, మళ్ళీ ఇంకోటి పెద్ద చేసి, ఒకటి చిన్న చేసి, ఒకటి వంకరగా చేసి, ఒకటి టింకరగా చేసి, ఏదో చేస్తున్నావు చేయకుండా అన్నీ సమానంగా ఉండేలా చూడమన్నారు. దీనివల్ల శాకిని, ఢాకిని మొదలైన సమస్త భయంకరమైనటువంటి పిశాచ దోషాలు, వాస్తు దోషాలు అన్నీ పోతాయట, పెంటపోతాయట. ఇప్పుడు అనుమానం ఒకటి వచ్చింది వీళ్ళకి, ఏమయ్యా మేమంటే నమ్ముతాం అనుకో, రేపు పొద్దున్న ఎవరో ఒకళ్ళు ఆడవాళ్ళు చేయొచ్చా, మగవాళ్ళు చేయొచ్చా, బ్రాహ్మణే చేయాలా, క్షత్రియుడే చేయాలా, వైశ్యులు చేయాలా, లేక సూత్రులు చేయాలా, అసలు ఎవరు చేయకూడదు, ఇలాంటివన్నీ అనుమానాలు వస్తాయి కదా. కాబట్టి లింగములను పూజించడానికి ఎవరెవరికి అర్హత ఉన్నదో చెప్పమంటే అప్పుడు చెప్పాడు బ్రాహ్మణ. ఈ శ్లోకం 38వ శ్లోకం పార్థివలింగ పూజా విధానంలో చెప్పారు. బ్రాహ్మణ క్షత్రియో వైద్య శూద్రోవ ప్రతిలోమజక పూజయేత్ సతతం లింగం తత్తం మంత్రేణ సాదరం కిం బహూపే నమునయ స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాగ.
వాడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, ప్రతిలోమధుడా, ఇంకా లేకపోతే ఈ చండాలుడా, ఇదేమక్కర్లాయని. పూజయే సతతం లింగం, ఎవడైనా లింగమును సర్వకాల సర్వావస్థలలో పూజించవచ్చు. తత్తన్మంత్రేణ, మీకు తోచిన మంత్రాలు, ఆయా మంత్రములు, ఎవరికి గురువు గారు ఏమిచ్చారో, ఎవరికి భగవంతుడు అనుగ్రహం వల్ల ఏది కంఠస్థమో దాంతో చేయండి. కిం బహూక్తే నమునయ, ఎందుకిన్ని మాటలు. స్త్రీణామపి తథాన్యత, ఆడవాళ్ళకి ఇంక తక్కిన వాళ్ళకి. స్త్రీణామపి ఏమన్నాడు, ఆడువారికి కూడా. మళ్ళీ ఎవడో రేపు పొద్దున వచ్చి ఆడాలు చేయకూడదంట అన్న వాడి కోసమని చెప్పాడు. అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే దిజాహ. ఓ ఋషులారా, సౌనకాదులారా, అందరికీ సర్వేషాం అంటే అందరికీ శివలింగార్చనే శివలింగమును అర్చన చేయుట యందు అధికారహస్తి ఉన్నది అధికారం మీరు పూజించుకోండి ఇళ్లలో పెట్టుకుని. జంతువులు కూడా పూజించవచ్చు, పశువులు కూడా పూజించవచ్చు, కుక్కలు నక్కలు పాములు ఏనుగులు కూడా పూజిస్తుంటే అంటే అంత పాము కంటే సాలే పురుగు కంటే మనం మానవులను తీసిపోయామా? మనందరం ఎవరం? పరమాత్మ స్వరూపాలు. ఏదో పనులు బట్టి వృత్తుల్ని బట్టి జాతులు ఏర్పడ్డాయి, అదే కదా ఎన్నిసార్లు చెప్పినా సృష్టి అదే. కాబట్టి ఆయా వృత్తిని బట్టి ఆ పనికి ఆ పేరు వచ్చింది అంతే తప్ప మనం భగవంతుడికి దూరమా? మన అంతే ఆయనకి కోపమా? ఇది పిచ్చమాట. నేనే భగవంతుడి దగ్గరికి వెడతానని ఎవడని అనుకుంటే వాడంత పిచ్చాడు లేడు. ఆయనకి భక్తి తప్ప ఇంకేమక్కర్లా. అందుకే మీరందరూ పరమాత్మ స్వరూపాలే, మీరందరూ భక్తితో పూజించవచ్చు. ఇదిగో ఈ శ్లోకాలన్నీ కూడా టిక్కు కూడా పెట్టుంచేశాను, మీకు ఎప్పుడైనా కావాల్సి వస్తే ప్రామాణికంగా రాసేసుకుని ఎవరు అడిగినా ఇందులో ఉన్నాయి మేము చేస్తున్నాం మా గురువు గారు చెప్పారు అంతే, అలా చేసేయండి అంతే. అందరము చెయ్యవచ్చు చెయ్యవచ్చు, ప్రతి వ్యక్తి సమస్త ప్రాణి ఇహపర సుఖములు రెండూ పొందుటకు ఈ పని చెయ్యవచ్చు. కాకపోతే వేదమంత్రములతో చెయ్యాలి అంటే కాస్త అర్చకులు పెట్టుకుంటే వాళ్ళు అలా చేయిస్తారు. మనం వేదమంత్రాలు చదువుకోలేని పద్ధతుల్లో ఇదిగో ఈ చిన్న చిన్న నమశివాయ, లేకపోతే నమశివాయ కూడా తక్కువ మంత్రం కదా, అమ్మో అది మహామంత్రం. నామ హర శివ ఇలా అనుకుంటూ ప్రదక్షిణలు చెయ్యండి, పూజ చెయ్యండి. ఏది ఏమైనా పరమాత్మ పూజ మాత్రం మానకండి. ఇంట్లో శివలింగం ఉంటే శివుడు బెడిసి కొడతాడు కొడతాడనే వంకతోటి పూజ మానేయకండి. భగవంతుడు అసలు కొట్టడు తిట్టడు బెడిసి కొట్టడాలు ఉండవు, అవి మీరు ఇతరులకు అపకారం చేసినప్పుడు మాత్రమే అది చేస్తాడు. కాకపోతే బిల్వపత్రం వినానైవ, బిల్వపత్రము లేకుండా పూజ మాత్రం చేయకండి పార్థివలింగానికి. మారేడు దళము లేని పూజ పనికిరాదు. తర్వాత ఏమన్నాడు, వినాభస్మత్రిపుండ్రేణ విభూతి పూసుకోకుండా పూజ వద్దు. వినా రుద్రాక్షమాలయ, మెడలో రుద్రాక్షమాల లేకుండా, ఏదైనా ఒక్క రుద్రాక్ష అయినా ఉండాలి. ఇది ఒకటి మాత్రం శివ పూజ చేసేవాడు ఖచ్చితంగా పెట్టుకోండి, కనీసం ఒకటైనా ఉండేలా చూసుకోండి, అన్నీ ఉంటే మంచిది. అయితే బిల్వపత్రమైనా ఉండాలి, రుద్రాక్ష అయినా వేసుకోవాలి, విభూతి అయినా పెట్టుకోవాలి. మూడు ఉన్నాయో అబ్బో ఇక శివుడికి మూడు మారిపోతుంది, మీ మీద ఎంత అభిమానం కలుగుతుంది అనమాట. అందువల్ల ఇవి చెయ్యాలి. ఏమండి మా ఇంటిలో భస్మం లేదండి విభూతి లేదు అని వంక పెట్టేవాడు ఏం చెప్పాడు ఇక్కడ, తస్మాన్ మృదాపి కర్తవ్యం, మట్టి తీసి విభూతిగా పెట్టుకోమన్నాడు. విభూతి దొరకకపోతే సమయానికి మృత్ అపి మట్టిని కూడా, మృద అంటే మట్టి చేత, కర్తవ్యం లలాటే చిత్రిపుండ్రకం మట్టితో నీవు నుదుట విభూతి పెట్టేసుకో, అదే మట్టి అదే ధరించి కింద. మట్టి కూడా లేదు, దీనికి ఇంకో మార్గం చెప్పాడండోయ్, ఏంటో తెలుసా, ఇంట్లో అగరత్తులు వెలిగిస్తే బూడిద వస్తుంది కదా అందులోంచి కింద పడుతుంది, అందులో నీళ్లు కలిపేస్తే దాన్ని పెట్టుకోమన్నాడు. అలా అని మానేయమని కాదు, విభూతి తెచ్చుకోకుండా నాటకం ఆడమని కాదు, లేనప్పుడు అభావే అభావములో ఇవి పనికి వస్తాయి. తక్క ఇప్పుడు అరడదన అంబికా దర్బార్పతి వెలిగించాం, కింద పళ్ళెం పెడితే ఆ పళ్ళెంలో రాలుతూ ఉంటుంది, అది కూడా విభూతిట. అలా ధరించాడు తూపు స్టిక్కులు ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. కానీ అలాగని విభూతి కొనడం మానేయకండి, ఇంట్లో చక్కగా పెట్టుకోండి. మొత్తం మీద విభూతి ఉండాలి, రుద్రాక్ష ఉండాలి, బిల్వపత్రం ఉండాలి. అంచేత బిల్వ వృక్షాలు మా దొడ్లో వేసేసారంటే అక్కడ పీఠం దగ్గర ఓ ఆకులే ఆకులు, ఆ ఆకులతో పూజ చేసేస్తాను మీ తరపున, మీ అందరికీ సంపదలు వచ్చేస్తాయి. ఇక పై ఏమని చెప్పాడు, శివభక్తుడికి ఒక అనుమానం, శివ నైవేద్యం తినచ్చా తినకూడదని మీకు ఎన్నోసార్లు చెప్పారు. శివ నైవేద్యం ఆన్ ది స్పాట్ తినేయాలి, ఇంటికి కూడా పట్టుకెళ్ళకూడదు. ఇంటికి పట్టుకెళ్ళడానికి ఇదో అరటిపండు కొబ్బరికాయ ఇలాంటివి అయితే, కొబ్బరి చెప్పలు అయితే రెండు మాత్రం అర్చకుడికి ఇవ్వాలి, వారి అధికారం అంటది. కొబ్బరికాయ శివుడే, శివుడిని మన ఇంటికి పట్టుకెళ్ళడానికి ఎలా అధికారం లేదో, కొబ్బరి చెప్ప ప్రసాదం అక్కడే తినాలి తప్ప రెండు అర్చక స్వామి వారికి ఇచ్చి నమస్కారం చేయాలి. అసలు శివాలయంలో అర్చకుడికి దక్షిణాభి ఇవ్వకుండా ఏమి తీసుకోకూడదని చెప్పారు, వాళ్ళకి ఎంతో శ్రద్ధగా ఒక సేవ చేయాలట. వేళాకోవడం కాదు, శివుణ్ణి పూజించేవాడు శివుడే, శివుడికి శివారాధకుడికి తేడాల. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా గౌరవించాలి, నోటికొచ్చినట్టు తిట్టకూడదు. తర్వాత ఆలయంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని చివాట్లు పెట్టినా చెప్పు దెబ్బలు కొట్టినా ఇలాంటి పిచ్చబోళ్ళు చేస్తే నరకానికి పిశాచం అవుతాడు, రుద్ర పిశాచం అవుతారట. అంచేత అర్చకుల జోలికి వెళ్ళడం మహాపాపం, శివాలయంలో ఉన్నప్పుడు అసలు వెళ్ళకూడదు. రోడ్డు మీద పోయినప్పుడు నువ్వు భాయి భాయి అనుకుంటూ ప్యాంటే సుదిరితే అది వేరే విషయం, అప్పుడు మీ ఇద్దరు గుళ్ళో ఉన్నంత సేపు వాడు దేవుడే, ఇంకా అటువంటి వాడిని ఏమనకూడదు. రెండోది ఏం చెప్పాడు, పరమేశ్వరుడికి అర్పించిన తర్వాత మీకు శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నారు, గుళ్ళోకి వచ్చారు, ప్రసాదం పెట్టారు, ఒక్క మెతుకైనా నాలుక్కి రాసుకోవాలట. రాసుకోకపోతే అది ఉపవాసానికి ఏమి ప్రమాదం కాదు, సరిగ్గా తీసుకోకపోతే దోషం అన్నాడు. అలాంటప్పుడు మీరు ముందే ఆయన ప్రసాదం పెట్టకుండానే ఏమండి ఉపవాసం ఉన్నాం అంటే ప్రసాదం పులిహారను దద్వోజనం పెట్టకుండా అప్పుడు అరటిపండు ఏదో ఇస్తారు, అరటిపండు కాబట్టి అప్పుడు మీకు అసలు దోషం అనే బెంగారాలు. మొత్తం మీద శివాలయంలో నైవేద్యం పెట్టాక ఇస్తే ఎంతో కొంత మండపం దగ్గర గుర్తుని ఇంతనా నాలిక్కి రాసుకుని వెళ్ళాలి. టెక్నిక్ ఏం చేయాలంటే అందుకే కొబ్బరి నీళ్ళు చేతిలో పోయించి అనుకుంటే గొడవలేదు. ఇవన్నీ ఏదో ఒకటి, మొత్తం మీద ప్రసాదం మాత్రం కాదనద్దు. లేదా ముందే ఏం చేస్తారంటే ఏమండి ఇస్తే పుచ్చుకోకపోతే పాపమని గురువుగారు చెప్పారండి, కాస్త వాడు ఉపవాసం మేము కొంచెం చేదస్థంతో ఉన్నామండి, మంచినీళ్ళు కూడా తాకూడదని అంచేత రేపు మీ గుళ్ళోకి వస్తాం అప్పుడు మీరు తీర్థం కూడా ఇవ్వకండి అని చెప్పేస్తే పాప మంచివాళ్ళు మన వాళ్ళు వింటారు. ఒకవేళ అప్పుడు మర్చిపోయిస్తే అది శివుడు ఇచ్చాడు అంతే, నేను ఉపవాసం నేను చెప్పాను కదా మీరు ఎందుకు ఇచ్చారు అని అడగకూడదట. అది శివుడు ఇప్పించాడు నువ్వు చావకుండా బతకడానికి, అది శివానుగ్రహం అనుకుని తినేయండి అంతే. మా శ్రీనివాస్ ఇప్పుడు ప్రసాదం పెడితే మొత్తం పులిహారంతో నేనే పట్టుకు పోయి తినేస్తాను, కాదని అంటానా మరి ఏం చేస్తాను ఇచ్చాడు. ఈ మధ్య నాకు మర్చిపోయాడు రెండు రోజులుగా చూడకూడదు అది, నేను మర్చిపోయి వెళ్ళిపోయారు అని చేత ఇస్తే ప్రసాదం కాదనకూడదని శాస్త్రం శివాలయం దగ్గర ఉన్నప్పుడు. శివాలయం అంటే ఇదంతా శివాలయ ప్రాంగణమే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అమ్మవారు సరస్వతి ఉండొచ్చు, ఇక్కడ బాబా ఉండొచ్చు, అక్కడ ఇంకోటి ఉండొచ్చు. ఈ కాంపౌండ్ వాళ్ళు మొత్తం మీద ఈ ఆలయాన్ని ఏమంటాం మనం పాత శివాలయం అంటాం. లోపల అన్యదేవతలు ఎంతమంది ఉన్నా మొత్తం అంతా కలిపి ప్రధాన దేవత శివుడు అనమాట అక్కడ, అవి మర్చిపోకూడదు మనం. ఆలయాల్లో ఉన్న అర్చకులను గౌరవించడం, వాటి ఇచ్చిన ప్రసాదాన్ని గౌరవించడం, కొంచెం వినయంగా ఉండడం మంచిది. మీకు మరీ కోపం అనిపిస్తే బయటికి వెళ్ళగా తిట్టుకోండి అంతే, లోపల తిట్టకండి. ఈ లోపల ఉన్నప్పుడు వాళ్ళిక సర్వాధికారులు అనమాట, కలెక్టర్ గారి సీట్లో కూర్చున్న సేపు కలెక్టర్ గారే, అక్కడ కలెక్టర్ గారిని ఇవ్వడానికి వెళ్ళలేదు. పెళ్ళామైనా సరే ఏమే అంటాడా కలెక్టర్ గారి మొగుడు, లాక్ గొప్ప మీద కొడుతుంది ఆవిడ, ప్యూన్ వచ్చి లాక్కుపోతాడు అని చేత బయటకు వచ్చాక అప్పుడు ఏమేమి అనాలి తప్ప లోపలికి వెళ్ళాక కలెక్టర్ గారు సలాం అలైకుం అంటే ప్లీజ్ సిట్ అని ఆవిడంటే కూర్చోటం, లేకపోతే చేతులు కట్టుకోవాల్సిందే అంటే తప్పదు. బ్రహ్మహాపి సుతిర్భూత్వ నిర్మాల్యం యస్తు ధారయేత్, శివుడి మీద పెట్టినటువంటి ఈ నిర్మాల్యం నంది మీద పెట్టకుండా మనం ధరించకూడదు, గుర్తుపెట్టుకోండి. నంది మీద పెట్టిన తర్వాత ఒకవేళ మనం ధరిస్తే మాత్రం బ్రహ్మంతవాడు అవుతాట, కానీ డైరెక్ట్ గా సుచిర్భూత్వ నిర్మాల్యం యస్తు ధారయేత్ బ్రహ్మహాపి. ఇక్కడ రెండు అర్థాలు, అది కొంచెం గుర్తుపెట్టుకోండి, అది సూక్ష్మం తెలియాలి. చేతిలో మనకి ఏ బిల్వపత్రమో పువ్వో ఇస్తాడు కదా, ఈ పువ్వు ఇవ్వగానే మనం నెత్తి మీద పెట్టుకుంటే బ్రహ్మ హత్యా పాపం వస్తుందిట. అందుకే మీకు ఇచ్చిన వెంటనే ఏం చేస్తారు సాధారణంగా మీరు నంది మీద పెడతారు, నంది మీకు తగిలించి మళ్ళీ మీ నెత్తి మీద పెట్టుకోండి, బ్రహ్మహాపి సుచిర్భవేత్, బ్రహ్మ హత్య చేసిన వాడు కూడా పవిత్రుడు అవుతాట. నందికి సమర్పించాక అప్పుడు అంటే శివుడి దగ్గర నుంచి వచ్చిన డైరెక్ట్ వస్తువు పువ్వులు పత్రి అది నందికి అర్హత, ఆయనకిచ్చి ఆయన ప్రసాదం నువ్వు నెత్తి మీద పెట్టుకుంటే అప్పుడు ఎంత పాపాత్ముడు అయినా సరే బ్రహ్మ హత్యా పాపం కూడా చేస్తే అది కూడా పోతుంది అన్నాడు. ఇంకా చండీశ్వరుడు ఉన్నాడు శివుడికి అధికారి ఆయన, ఆయన దగ్గర ఉన్న నైవేద్యం మాత్రం తినకూడదు. చండీశ్వరుని అధికారం కలిగిన ప్రతిష్టలో ఉన్న మానవులు ఆ నైవేద్యం తిన్నాడా మహాపాపం. చండీశ్వర అధికారం లేని దేవాలయంలో నైవేద్యం, ఇప్పుడు ఇందులో చండీశ్వర అధికారం లేదు, ఇక్కడ పక్కన చప్పట్లు కొట్టడానికి పక్కన చండీశ్వరుడు లేడు, ఇక్కడ నైవేద్యం భక్షించి తినాలి. ఇదిగో చూడండి 16వ శ్లోకంలో చెప్పిన మాట, బాణలింగము లోహములతో, అది వెండవ్వచ్చు బంగారం అవ్వచ్చు ఇనుము అవ్వచ్చు ఇంకోటి కానీ, ఈ లోహములతో నిర్మించబడిన లింగం, తనంత తాను ప్రతిష్ఠితమైన లింగం, సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడిన లింగం, ఇటువంటి లింగముల విషయంలో చండీశ్వరుణ్ణి ప్రతిష్ఠించిన అధికారం ఉండదు. అంటే అర్థమైందా మీకు, శ్రీశైలం ఉంది అది స్వయంభూలింగమే కదా, అక్కడికి చండీశ్వరుడికి అధికారం లేదు. రసలింగం పెట్టారు అబ్బాయి, అక్కడ చండీశ్వరుడికి అధికారం లేదు. బంగారం వెండి వంటి లోహములతో ఉన్న లింగములు ఉన్నాయి, అక్కడ చండీశ్వర అధికారం లేదు. బాణలింగం ఉంది నర్మదా బాణం, అక్కడ చండీశ్వర అధికారం లేదు. మహాసిద్ధులు ఎవరైనా ప్రతిష్ఠించారు అక్కడ కూడా చండీశ్వర అధికారం ఉండదు. ఇక చండీశ్వర అధికారం మానవులు ప్రతిష్ఠించిన ఆలయంలో అది కూడా ఉత్తరం వైపున చండీశ్వరుణ్ణి పెడతారు. అక్కడికి వెళ్ళాక ఇలా చప్పట్లు కొట్టి చండీశ్వరాన్ని నమస్కారం చేసి మనం బయటకు వస్తాం, ఆ ఆలయంలో మాత్రం మనం ప్రసాదం తినడానికి అధికారం లేదట, అది కేవలం అర్చకులకి, ఇంకా మనం తినడానికి అధికారం లేదు ఇది అని శివపురాణం చెబుతున్నది. అంచేది ఇప్పుడు మన పాత శివాలయం అద్భుతమైన శివాలయం, ఇక్కడ ఆ చండీశ్వర అధికారం లేని శివాలయం గనక ఇక్కడ నైవేద్యం మనం చాలా భక్తితో శ్రద్ధతో తినవచ్చునమాట. ఎందుకని లోపల బయట ఉండాలి, బయట ఒక విగ్రహం ఉండి తప్పట్టు. నేను మళ్ళీ స్వయంగా ఎందుకు రూఢి చేసుకున్నానంటే, ఈ అవతల బయట గోడకి ప్రతిష్ట చేయబడి ఒక విగ్రహం ఉంటుంది. సరే, అభిషేకం చేసే చోట కింద ఉన్నటువంటి చండీశ్వరుడు ప్రతి ఆలయానికి ఉండాలి, సూక్ష్మంగాను మోక్షంగాను. అక్కడ అన్న నైవేద్యం వెంటనే తినాలి. ఇందాక నుంచి మీకు ఏం చెబుతాను, ఇక్కడ ప్రసాదం పెడితే ఇక్కడ తిని వెళ్ళాలి అని. కానీ చండీశ్వరుణ్ణి గోడకి కూడా, ఇప్పుడు శృంగేరి ఉంది గుంటూరులో, అక్కడ ప్రతిష్ట చేశారు. అలా ప్రతిష్ట చేసిన చోట అన్న నైవేద్యం తినడానికి బ్రాహ్మడికి, అర్చకులకి, పురోహితులకి తప్ప తక్కిన వాళ్ళకి అధికారం లేదు. ఇప్పుడు ఆ విషయం తెలియకపోతే నేను ఏదైనా చెప్పాను అనుకోండి, రేపటి నుంచి మిగతా వాళ్ళు తినడం మానేస్తారు మీరు. అందుకని నేను భయం వేసి చూసి వచ్చాను అది చెప్పడం కోసం. మీరందరూ ఇక్కడ అన్నప్రసాదం శుభ్రంగా, అంటే ఎప్పుడైనా పులిహోర కానీ దద్దోజనం కానీ పెడితే తిని వెళ్ళండి. గోడ లోపల ప్రతిష్ట చేస్తే, కింద కాకుండా పైన ప్రతిష్ట చేస్తే, అటువంటి చోట కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అధికారం, అట తక్కిన వాళ్ళు తినకూడదని ఇందులో చెబుతున్నారు. అంచేత అది దానిని కూడా దృష్టిలో పెట్టుకోండి. అక్కడ అధికారం ఎవరికి పెడితే వారికి తినడానికి లేదు. తక్కిన అన్ని శివప్రతిమల విషయంలో కూడా హాయిగా మీరు ప్రసాదం స్వీకరించవచ్చు, అన్నప్రసాదాదులు ఒక్క కొబ్బరి చెక్కలకి తప్ప. ఇక తర్వాత శివ నైవేద్యాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి పుచ్చుకోవాలట. నైవేద్యం చూస్తుంటే ఏదో పెట్టేయడం కాకుండా వినయంగా నమస్కరించి అది పరమాత్మ పదార్థంగా తీసుకోవాలట. ఇప్పటికి నేను చూశాక చిన్న చండీశ్వరుని చూశాను. ఈ ఆలయానికి మంచి వైభవం ఇంకా వస్తుంది. ఎందుకో తెలిసిన, సరస్వతి వచ్చినట్టే ఇంకా భవిష్యత్ కాలంలో ఇక్కడ ఈ 18 పురాణాలు ఎందుకు చెబుతున్నావో ఇక్కడ అనిపించింది అనమాట. నేను ఎంతకాలం కింద ఉన్న చిన్న చండీశ్వరుని తోళ్ళ అభిషేక జలమును కింద ఉన్నటువంటి చండీశ్వరుని మీద పడేలా ఏర్పాటు చేస్తేట ఆ ఆలయంలో నైమిషారణ్యమునకు వచ్చిన ఖ్యాతి వస్తుందిట. అందుకన్నమాట ఇక్కడ నైమిషారణ్యంగా భావించి 18 పురాణాలు, ఇప్పుడు 15 పురాణం రేపటితో పూర్తయిపోతుంది ఏకంగా, ఇంకా కేవలం 3లోకి వచ్చాయి. అది ఇప్పుడు నాకు అర్థమైంది. ఇది చాలా మహామహిమ కలిగిన ఆలయం. కొంతకాలం పోయిన తర్వాత కథల కథలుగా చెప్పుకుంటారట ఈ ఆలయానికి. అప్పుడు ఇక్కడికి రావడానికి మీ అందరూ టిక్కెట్లు పెట్టుకొనుకోవలసిన టిక్కెట్లు వస్తే అంత జనం పెరిగిపోతారు. ఒక తిరుపతికి దానికి కాశీకి వచ్చినంత ప్రతిష్ట వస్తుంది. ఇంకెక్కువ కాలం కూడా లేదు, అది రాబోయే దశాబ్దంలో జాతకం పడుతుంది. నేను చెబుతున్నాను రాసుకోండి కావాలంటే. ఆ ఇప్పుడు అందుకని కళ్ళారా ఒకసారి మధ్యలో నా నిబంధనకు విరుద్ధమైన వెళ్ళింది, ఎందుకంటే శివదర్శనానికి కాబట్టి. మొత్తం మీద ఈయన వేళ చాలా మంచి ఉపకారం చేశారు. మారేడు చెట్టు మూల గనక ఏదైనా ఒక లింగాన్ని పెడితే, ఆ లింగాన్ని మారేడు చెట్లు మూల వెలిసినవి కాని మనం పెట్టి కాని పూజిస్తే వాడు కూడా స శివం ప్రాప్నుయా ద్రవం, వాడు కూడా శివత్వాన్ని పొందుతాడు అని ఇందులో చెప్పారు. మరికొన్ని విశేషాలు, శివనామ మహిమ కూడా వస్తుంది మనకి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.